35 36 శ్లోకాలు. శ్రేయాన్ స్వధర్మాది గుణః
శ్రేయాన్ స్వధర్మో విగుణః
పరధర్మాస్వనుష్ఠితాత్
పరధర్మాస్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయః
స్వధర్మే నిధనం శ్రేయః
పరధర్మోభయావహః
పరధర్మోభయావహః
అర్జున ఉవాచ
అర్జున ఉవాచ
అథకేన ప్రయుక్తోయం
అథకేన ప్రయుక్తోయం
పాపం చరతి పూరుషః
పాపం చరతి పూరుషః
అనిచ్ఛన్నపి వా స్నేయ
అనిచ్ఛన్నపి వా స్నేయ
బలాదివ నియోజితః
బలాదివ నియోజితః.
చక్కగా ఆచరించినటువంటి పరధర్మం కన్నా గుణం తక్కువదైనప్పటికీ కూడా స్వధర్మమే మిన్న అని భగవానుడు తెలియజేయటం జరిగింది. అంతేకాదు, స్వధర్మంలో మరణించినా కూడా అది శ్రేయస్సే, పరధర్మం మాత్రం భయంకరమైనటువంటిది అన్నాడు భగవాన్. నీ ప్రకృతిని అనుసరించి, అంటే నీ స్వభావాన్ని అనుసరించి, నీ యొక్క వాసనల యొక్క ప్రేరణల్ని అనుసరించి స్వధర్మాన్ని ఆచరించాలి. నీ స్వభావానికి విరుద్ధమైనటువంటి కర్మ, అది ఎంత మంచిదైనప్పటికీ కూడా, ఎంత గొప్పదైనప్పటికీ కూడా అది భయంకరమైనటువంటిదే, నీకు నష్టాన్ని కలిగించేటువంటిది. కనుక ఓ అర్జున, నీ స్వధర్మమైనటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని నిరభ్యంతరంగా ఏ రకమైనటువంటి సంశయము లేకుండా కర్మయోగంగా, నిష్కామ కర్మయోగంగా యజ్ఞ భావనతోటి ధర్మాన్ని నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యుద్ధాన్ని కొనసాగించు అన్నాడు భగవానుడు. దీంతో అర్జునుడిలో మరొక సందేహం కలిగింది. మానవుడు పాపం చేయాలని అనుకోకపోయినప్పటికీ కూడా ఎవరో బలవంతంగా వెనక నుంచి నెట్టినట్టుగా మరి పాపాన్ని ఎందుకు చేస్తూ ఉన్నాడు? ఎవరు అతన్ని పాపానికి పురిగొల్పుతా ఉన్నది? ఏ దివ్యమైనటువంటి శక్తి పురిగొల్పుతా ఉన్నది? భగవంతుడా, ప్రారబ్ధమా, లేక స్వార్థమా, లేదా ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి ఆసక్త, లేదా ఇంద్రియ నిగ్రహం లేకపోవటమా? ప్రాపంచిక విషయాలన్నీ కూడా అనుభవించడం అలవాటైపోయి ఆ అలవాటు ప్రకారంగా ఈ పొరపాటు చేస్తున్నాడా? ఏమిటి కారణం? అబద్ధం ఆడటం పాపం అనేటువంటి విషయం అందరికీ తెలుసు, కానీ అబద్ధాన్ని ఆడుతూనే ఉన్నారు. తన కోపమే తన శత్రువు అనే విషయము తెలుసు, కానీ కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. విషయ వస్తువులు విషయం లాంటివని తెలుసు, అయినప్పటికీ కూడా వస్తువుల కోసం వెంపర్లాడుతున్నారు, తాపత్రయపడతా ఉన్నారు. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఆధ్యాత్మిక రంగంలో ప్రధానమైనటువంటిది అని తెలుసు, అయినప్పటికీ కూడా ఆ ఇంద్రియ నిగ్రహాన్ని పాటించలేకపోతా ఉన్నారు. ఎందుకని? ఎవరు ఇలా వెనక నుంచి నడతా ఉన్నది అనేటువంటి అర్జునుడి యొక్క సందేహానికి సమాధానం చెబుతున్నాడు భగవానుడు. తర్వాత శ్లోకం 37లో ఏమిటో చూడండి.
శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష
రజోగుణసముద్భవః
మహాశనో మహాపాప్మా విద్యేన విమిహ వైరిణం
భగవానువాచ
శ్రీ భగవానువాచ కామయేష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. ధన్యవాదాలు గురువు గారు.
భగవాన్ భగవాన్ అంటున్నాడు అంటే అర్జునుడి యొక్క ప్రశ్నకి సమాధానం చెబుతున్నాడు. ఏష ఆ బలవంతరమైనటువంటి శక్తి ఏది అని అడుగుతున్నావు కదా ఓ అర్జున, ఆ బలవంతరమైనటువంటి శక్తి కామ క్రోధ. కామము క్రోధము, కామం అంటే కోరిక, క్రోధం అంటే కోపం. ఇవి ఎలా వచ్చినాయి అనుకుంటున్నావా? రజోగుణ సముద్భవ. ఈ కామక్రోధాలు రెండు కూడా రజోగుణం నుంచి పుట్టినాయి అయ్యా, రజోగుణం వల్ల పుట్టినవి ఈ కామము క్రోధము అనేటువంటి రెండు కూడా. ఏష ఈ కామం ఎలాంటిదో తెలిసిన మహాశన, ఈ మహాశన దీనికి బాగా ఆకలి ఎక్కువ అంటే తిండిపోతు, ఎంత తిన్నా సరే కడుపు నిండదు. అదిగో అది ఈ కామం అనేటువంటిది. అంటే ఎన్ని కోరికలు తీర్చుకున్నా తృప్తి కలగదు, ఇంకా 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 తీర్చుకోవాలని అనిపిస్తుంది. ఎంత సంపాదించినా ఇక చాలు అనిపించదు, ఇంకా 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 సంపాదించాలని అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని వస్తువుల్ని కొనుక్కున్నా ఇంకా ఇంకా కొనాలని అనిపిస్తూ ఉంటుంది. అది అందుకని దీనికి బాగా తిండిపోతూ ఈ కామం అనేటువంటి దానికి ఆకలి ఎక్కువ. మహాశన అంతేకాదు మహాపాప్మ, ఇది బాగా మన చేత పాపాలు చేయిస్తూ ఉంటుంది. ఈ కామం ఎట్టంటే మన చేత పాపాలు చేయిస్తూ ఉంటుంది. అర్జునుడు అడిగాడు, పాపం చేయాలనేటువంటి ఆలోచన మనకి లేకపోయినా ఏదో ఒక శక్తి మనల్ని పాపానికి నెడతా ఉంది, అందుకనే పాపం చేస్తున్నాం, ఏమిటా శక్తి అన్నాడు. అది కామమే అని భగవానుడు ఇక్కడ చెబుతున్నాడు. ఆ కామం యొక్క లక్షణం ఏమిటో చెబుతున్నాడు. దానికి ఆకలి ఎక్కువ, తిండిపోతూ అది మన చేత పాపాలు చేయిస్తూ ఉంటుంది అని. అంతేకాదు అది నీ శత్రువు అని తెలుసుకో. ఇహ ఇక్కడ వైరిణం విద్ధి, నీ శత్రువు అని తెలుసుకో. ఈ కామక్రోధాలు రెండు కూడా నీ శత్రువులు అని నీవు తెలుసుకో, విద్ధి తెలుసుకో అంటున్నా. అర్జున నిన్ను నీ ఇష్టంతో నిమిత్తం లేకుండా నీ లోపల మనసులో నువ్వు ఏమనుకున్నప్పటికీ కూడా పాపాల వైపు నిన్ను నడిపించేది పరమాత్మ కాదయ్యా. పరమాత్మకి ఏం పని అయ్యా? ప్రారంభము కాదు. పరమాత్మ కరుణామూర్తి, దయాసముద్రుడు. ఆయనకేం పని నిన్ను పాపాల వైపు నడిపించి సంతోషపడాలని? ఆయన ఏమైనా రాక్షస స్వభావం కలిగినటువంటి వాడా నీ చేత పాపాలు చేయించడానికి? కాబట్టి ఆయన నిన్ను పాపాల వైపు నడిపించగలరా? పోనీ ప్రారంభం అంటావా? ప్రారంభం అనేది అనుభవిస్తే తీరిపోద్ది. కాబట్టి ప్రారంభం అనేది అనుభవించి దాన్ని రద్దు చేసుకోవాలి. అది కర్మలకు ప్రేరేపించేది కాదు. ప్రారంభం అనేది నువ్వు అనుభవించేదే కానీ నిన్ను పలానా కర్మలు చేయమని ప్రేరేపించేది కాదు ప్రారంభం. కాబట్టి ఈ పాపానికంతా కారణం ఏమిటి? పాపం చేయటానికి కారణం ఏమిటి అంటే అది కామము క్రోధము. కామ ఏష క్రోధ ఏష, కామము క్రోధము మాత్రమే. నిజంగా రెండు చెప్పినా ఇవి రెండు కాదు, రెండింటి యొక్క స్వరూపం ఒక్కటే. ఎందుకనంటే కామమే పరిస్థితులు బట్టి క్రోధంగా మారుద్ది. కామం అంటే కోరిక పరిస్థితులు బట్టి క్రోధంగా మారిపోద్ది, కోపంగా మారిపోద్ది. అందువల్ల రెండు ఒకటే. ఈ కామం అనేటువంటిదే ప్రధానమైనటువంటిది. ఏదైనా సరే ఒక వస్తువుని చూచారనుకోండి, అది నీకు సుఖాన్ని ఇస్తుంది అని భావించారు. మనకి చాలా సుఖంగా ఉంటుంది, బాగుంటుంది, ఆ వస్తువు కనుక మనకుంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది అని అనుకున్నావు. అలా అనుకున్నప్పుడు ఏమవుద్ది, దాన్ని ఎలాగైనా సరే తెచ్చుకోవాలి, దాన్ని కావాలి అని అనుకుంటావు. సరే ఎలాగైనా తెచ్చుకొని ఆనందిస్తావు, ఉండాలని తహతహలాడతావు. అలా దానికోసం ఆరాట పట్టం ఏదైతే ఉందో దాన్నే కామం, కోరిక అన్నారు. ఒక వస్తువు కోసం కానీ, ఒక భోగం కోసం కానీ, ఒక విషయం కోసం కానీ, లేదా ఒక వ్యక్తి కోసం కానీ ఏదైనా సరే ఆ కావాలి 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 అని కోరుకోవటం ఏదైతే ఉందో దాన్నే కామం అన్నారు. అలా కోరుకున్నటువంటి వస్తువుని నీవు పొందటానికి ఏదైనా పరిస్థితి కనుక నీకు ఆటంకం కనుక కలిగిస్తే, అడ్డు కనుక వచ్చినట్లయితే, లేదా ఎవరైనా వ్యక్తి కనుక అడ్డుపడ్డట్టయితే, అంటే ఆ వస్తువును నువ్వు పొందటానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నావో ఆ సమయంలో అడ్డుపడితే, లేదా తెచ్చుకున్నటువంటి వస్తువును అనుభవించడానికి ప్రయత్నం చేసినప్పుడు అడ్డుపడితే, అప్పుడు వచ్చేది క్రోధం. కాబట్టి కామం క్రోధం రెండు ఒకటే. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అంతేగాని వేరే వేరే వాళ్ళు కాదు. అంటే కామమే పరిస్థితులను బట్టి క్రోధంగా మారుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఆడుకునేటువంటి బొమ్మ కావాలన్నాడు. వాడికి 4 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు బజార్లో ఏదో ఒక బొమ్మను చూసి నాకు ఆ బొమ్మ కావాలి అన్నాడు. కొనమన్నాడు. కొనివ్వమనటం వాడి కోరిక. కానీ తండ్రి దగ్గర దాన్ని కొనటానికి కావాల్సిన డబ్బు లేదు. పైగా ఆ వస్తువు ఊరికినే చెడిపోద్ది, కాసేపు కూడా ఉండదు. అందుకని వద్దులే అని చెప్పి అతను కొల్ల. అంటే కుమారుడి యొక్క కోరిక తీరల. అంటే అతని యొక్క కోరిక ఎప్పుడైతే తీరలేదో వెంటనే వాడికి వచ్చింది కోపం. ఆ కోపం వచ్చినప్పుడు నిరాహార దీక్ష చేయొచ్చు, ఇల్లు దీకి పందిరేయచ్చు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఇంకా ఏమైనా జరగచ్చు. అదేవిధంగా ఆర్య భర్తను అడుగుతుంది, ఏమండి అదిగో ఫలానా వాళ్ళు నక్లెస్ కొనుక్కున్నారు, ఆ నక్లెస్ పెట్టుకుంటే ఎంత చక్కగా అందంగా ఉందో తెలిసినా, ఆ నక్లెస్ కూడా చాలా బాగుందండి, కొత్త మోడలు, అది తీసుకోండి అని అన్నది. పాపం ఆమెకు నక్లెస్ ధరించాలనేటువంటి కోరిక చాలా కాలం నుంచి ఉంది. సరే ఇప్పుడు అనుకోకుండా పక్కింటి ఆవిడ ధరించేటప్పటికల్లా ఈమె కూడా కోరిక కలిగింది. సరే ఆయన అన్నాడు, అబ్బో నక్లెస్ కొనడానికి కావాల్సిన డబ్బు ఇప్పుడు మన దగ్గర ఎక్కడ ఉంది, ఇంకొక 4-5 నెలలు కష్టపడి ఎట్లా గట్ట డబ్బు పోగు చేసి నేను పట్టాలే, నువ్వేమి అనుకోవద్దు అని భర్త నచ్చ చెప్పాడు. కానీ ఇట్లానే చెప్తున్నావు కదయ్యా, ఆఖరికి ముక్కు పొడగొనమన్నా కూడా నెలాగమంటున్నావు, ఇప్పుడు నక్లెస్ కొనమంటే 4 నెలలాగమంటున్నావు, 4 నెలలు కాదు 4 ఏళ్ళు ఆగినా కూడా నువ్వు కొనేదేముంది, నేను పెట్టుకునేదేముంది, తెలుసులే నీ సంగతి నాకు అన్నది. అప్పుడు ఆమెకి వచ్చింది కోపం, ఆ భర్త మీద కోపం వచ్చింది. దాని ఫలితం ఏమొద్ది, వంట సరిగ్గా ఉండకపోవచ్చు, లేదా అసలు వంటే లేకపోవచ్చు, లేదా 4 రోజులు మాటలు లేకపోవచ్చు, లేదా చిటపటలు, సూటి పోటీలు, లోపల ఉన్నటువంటి గిన్నెలు పగిలిపోవటం, ఎట్లాంటి ఏదో ఒకటి జరగచ్చు. కాబట్టి కామానికి అంటే కోరికకి ఆటంకంగా కలిగినట్లయితే ఆ కోరిక కాస్త కోపంగా మారిపోతుంది. అందువల్ల నిజంగా కామక్రోధాలు రెండు కూడా వేరు వేరు కాదు. మరి ఈ క్రోధాన్ని కనుక నశింపజేయాలంటే కామాన్ని లేకుండా చేస్తే సరిపోయి. కోపం పోవాలనుకోండి కోరిక పోవాలి, కోరిక ఉందనుకోండి కోపం ఎక్కడికి పోద్ది, పోనే పోదు. అందుకని ముందు కామాన్ని జయించాలి. అబ్బా ఏమిటో రండి, నాకు కోపం పోవటం లేదు అని చాలామంది ఎవరితోటో చెప్పుకుంటూ ఉంటారు, పెద్దలతోటి కానీ స్నేహితులతోటి కానీ చెప్పుకుంటారు. ఎందుకనంటే కోరిక పోతేనే కోపం పోయేది, కోరిక ఉన్నంతకాలం కోపం ఎక్కడికి పోద్ది, ఎక్కడికి పోదు. బావిలో కుక్కబడి చచ్చిపోయింది, నీరంతా కూడా వాసన వస్తూ ఉంది, సరే నీరు తోడిపోయాలని చెప్పి ఓ మోటార్ పెట్టి నీరు తోడిపోస్తూ ఉన్నారు. ఎంత తోడిపోసినా వీళ్ళు నీరు తోడిపోస్తున్నారు, మళ్ళీ కొత్తగా నీరు వస్తూ ఉంది, ఆ కుక్క ఏమో అక్కడే ఉంది. మరి కుక్కను తీసేసి నీరు కనుక తోడిపోసినట్లయితే ఎంతో కొంతసేపటికి ఆ చెడు నీరంతా పోద్ది, మళ్ళీ మంచినీరు వస్తుంది, బాగానే ఉంటుంది. కానీ కుక్కను అట్లానే పెట్టి ఎన్ని రోజులు నీరు తోడిపోసినా సరే ఆ వాసన మాత్రం మీకు పోకుండా ఉండదు. కాబట్టి ఈ కుక్కను అట్లానే పెట్టి ఎంత నీరు తోడిపోసినా ఆ వాసన పోనట్టుగానే మనలో ఉన్నటువంటి కామం అనేటువంటిది, కోరిక అనేటువంటి దాన్ని అట్లనే పెట్టి కోపం పోవాలి అని అంటే ఏం చేసినా సరే కోపం పోనే పోదు. ఇంతకీ ఈ కోపం అనేటువంటిది, ఈ కామ క్రోధాలు, ఈ కామం క్రోధం, ఈ రెండు అసలు దీని యొక్క పుట్టుకి ఎక్కడ? కామం నుంచి క్రోధం వస్తుంది కాబట్టి కామం యొక్క పుట్టుకి ఎక్కడ? ఎందుకంటే ఎవరి ఏ పుట్టు పూర్వత్తరాలు కనుక తెలుసుకున్నట్లయితే వాళ్ళలో దోషాలు ఏమిటో తెలుస్తుంది. ఏమండి, ఒకడు మనకి శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు కనుకుంటే ఆ శత్రువు మీద కోపం తచ్చి తీర్చుకోవాలి. అది తీర్చుకోవాలంటే వాడి యొక్క పుట్టు పూర్వంతరాలు ఏమిటి, వాడి తల్లిదండ్రులు ఎవరు, వాడి వంశం ఏమిటి, వాడికి సపోర్టర్స్గా ఎంతమంది ఉన్నారు, వాడి బలం ఎంత, వాడి బలహీనత ఏమిటి, ఇవన్నీ కనుక తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు వాడి మీదకి పోవాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. వాడి మీదకి పోయినా కూడా మనమే విజయం సాధిస్తాం అని అనుకున్నప్పుడు వాడి మీదకి పోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ కామం అనేటువంటి శత్రువు ఉందే, ఇది బాహ్య శత్రువు కాదు, అంతఃశత్రువు, లోపల శత్రువు. ఈ కామం అనేటువంటి శత్రువుని కూడా మనం కనుక జయించాలి అని అంటే, ఇది జయిస్తేనే కదా క్రోధం కూడా పోయేది, మరి ఇది జయించాలి అని అంటే మరి దీని యొక్క పుట్టు పూర్వత్రాలు తెలుసుకోవాలి. అందుకనే ఈ కామం యొక్క పుట్టుకు ఏమిటో చెబుతున్నారు, రజోగుణ సముద్భవ అంటుంది. ఈ కామం అనేటువంటిది రజోగుణం నుంచి పుట్టింది అని. సత్వగుణం నుంచి కామం పుట్టదు, తమోగుణం నుంచి కూడా కామం పుట్టదు, రజోగుణం నుంచి మాత్రమే ఈ కామం అనేటువంటిది పుట్టుద్ది. ఈ గుణాలన్నీ కూడా సత్వగుణం కానీ రజోగుణం కానీ తమోగుణం కానీ ఇవన్నీ కూడా ప్రకృతిలోనియే, మన యొక్క వాసనల యొక్క గుణాలే. సత్వగుణం ఏం చేస్తుంది, జ్ఞానాన్ని కలిగిస్తుంది. రజోగుణం ఏం చేస్తుంది, కామాన్ని కలిగిస్తుంది, కోరికను కలిగిస్తుంది. తమోగుణం ఏం చేస్తుంది, సోమర్తనాన్ని కలిగిస్తుంది. ఈ విషయాలన్నీ మనకి 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగం అనేటువంటి అధ్యాయంలో చాలా చక్కగా, చాలా వివరంగా, చాలా మన యొక్క బుద్ధికి అర్థమయ్యేటువంటి విధంగా, మన సాధనకి కూడా మనకి చక్కని అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేసినట్టుగా అక్కడ చెప్పడం జరిగింది. అందువల్ల రజోగుణం కామాన్ని కలిగిస్తుంది, సత్వగుణం జ్ఞానాన్ని కలిగిస్తుంది, తమోగుణం సోమర్తనాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఈ సత్వగుణాన్ని పట్టుకొని రజోగుణాన్ని వదలాలి మనం. తమోగుణం వదలాలంటే రజోగుణం పట్టుకోవాలి, రజోగుణాన్ని వదలాలంటే సత్వగుణాన్ని పట్టుకోవాలి. కాబట్టి ఇలా సత్వగుణాన్ని పట్టుకొని ఈ రజోగుణాన్ని కనుక వదిలేస్తే ఈ కామం అనేటువంటిది పోతుంది. కామం అనేది కనుక పోతే క్రోధం కూడా పోతుంది, దీంతో పాటు అది కూడా పోతుంది. అంటే మనం ఏం చేయాలండి, సత్వగుణాన్ని పట్టుకోవటం అంటే, సత్వగుణాన్ని పట్టుకోవటం అంటే పరమాత్మ సంబంధమైనటువంటి కర్మలు చేయటం, అంటే పూజా పునస్కారాలు, యజ్ఞయాగాదులు, నోములు, వ్రతాలు మొదలైనటువంటి వాటిని చేయటం, లేదా క్షేత్ర దర్శనాలు, దేవాలయ దర్శనాలు, ఇంకా ఇంకొంచెం కనుక ముందుకు కనుక వెళ్ళినట్లయితే సాధనలు, జ్ఞానాన్ని పొందటం, శాస్త్ర శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సామాన్యులు కనుకైతే పూజలు, పురస్కారాలు. ఎందుకనంటే సామాన్యులకి ఎన్ని చెప్పినా మనసు అటుపక్కకు పోద్ది. కారణం ఏంటంటే తేలిక. ఎందుకనంటే మూడింటితోటి చేస్తాం, శరీరము, మనస్సు, బుద్ధి మూడు కూడా అక్కడ పనిచేస్తూ ఉంటాయి. అందుకని తేలిక, మూడు చక్రాల మీద, మూడు చక్రాల బండి మీద పోయినట్టుగా ఉంటుంది. అదే మనం ఏదైనా కర్మలు కనుక కర్మలు చేయటం అయితే అట్లయితే జ్ఞానాన్ని కనుక తెలుసుకోవాలని అంటే బుద్ధి ఒక్కటే ఉపయోగించాలి. అంటే ఒంటి చక్రం మీద ప్రయాణం, సర్కస్ వాళ్ళు చేస్తారు, మామూలు వాళ్ళు చేయలేరు. మనం కూడా ఆ స్థితికి చేరాలి. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, భక్తి అనేటువంటి దాన్ని పెంపొందించుకోవాలి, లేదు జ్ఞానం అనేటువంటి దాన్ని పెంపొందించుకుంటే ఇంకేం అక్కర్లా, ఆ జ్ఞానం ఒక్కటే నిన్ను పరిపూర్ణంగా సత్వగుణంలో నిలిపేస్తుంది. ఇక ఈ కామానికి రెండు లక్షణాలు ఉన్నాయని కూడా చెప్పారు, మహాశన, మహాపాప్మ. మహాశన అంటే ఆకలి ఎక్కువ, మహాపాపం అంటే పాపాలు జయిస్తూ ఉంటుంది. దీనికి ఆకలి ఎక్కువ, పెద్ద తిండిపోతు, ఎంత తిన్నా తృప్తి లేదు, ఇంకా ఇంకా కావాలి. ఎన్ని సుఖాలు అనుభవించినా ఇంకా కావాలి, ఎన్ని భోగాలు అనుభవించినా ఇంకా కావాలి, ఎంత సంపాదించినా ఇంకా 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 కావాలి. కోరికలకి అంతంటూ ఉండదు. ఎంత నెయ్యి పోసినా అగ్ని చల్లారదు, ఇంకా విజృంభిస్తుంది. అలాగే ఎన్ని వస్తువులు లభించినా, ఎంత ధనాన్ని సంపాదించినా, ఎన్ని భోగాలు అనుభవించినా తృప్తి అనేటువంటిది మానవుడికి కలగదు. తోడ పెరుగుతున్న కొద్దీ కొమ్ములు కూడా పెరుగుతున్నట్టుగా, కోరికలు తీరుతున్న కొద్దీ అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి, అందుకనే ఆశలు కూడా పెరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి దీనికి ఆకలి ఎక్కువ, ఇది కాస్త తిండిపోతు అనేటువంటి విషయాన్ని భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక రెండవ లక్షణం ఏమిటంటే మహాపాపం అన్నాడు. ఇదంతా చెప్పటం దేనికంటే, అయ్యా కోరికలే నీ దుఃఖానికి కారణము అనేటువంటి విషయం మనకి చెప్పడం. కోరికలే నీ చేత పాపాన్ని జయిస్తూ ఉంటాయి, నువ్వు పాపాత్ముడు కాకుండా ఉండాలంటే కోరికల్ని జయించాలా అనేటువంటి విషయాన్ని చెప్పడం. కాబట్టి ఇక్కడ మహాపాపం అంటే గొప్ప గొప్ప పాపాలు జయించేటువంటిది. పాపాలు చేయటానికి మూల కారణం ఏంటంటే ఈ కామమే. ఈ కామమే మన చేత దొంగతనం చేయిస్తుంది, ఇతరులను మోసగించేటట్టుగా చేస్తుంది, మోసగించడానికి పురిగొలుపుతా ఉంది, దోపిడీలు చేయిస్తుంది, హత్యలు చేయిస్తుంది, ఇంకా ఏమైనా జయిస్తూ ఉంటుంది, ఎంతటి పాపాన్నైనా జయిస్తూ ఉంటుంది. అందుకనే దీన్ని ఎట్లా భావించాలి, వైరిణం విద్ధి అన్నాడు. దీన్ని నీ శత్రువుగా తెలుసుకో, ఇది నీ శత్రువు అనేటువంటి విషయాన్ని తెలుసుకో. బలవంతంగా పాపాలు చేయించేటువంటి వాళ్ళు తాగుడు పేకాట నేర్పేటువంటి వాడు, దొంగతనాలు నేర్పేవాడు మనకి శత్రువుగా ఏమవుతాడు, మన దగ్గర స్నేహితుడిగా చేరి మన చేత ఈ దుర్మార్గ పనులు, చెడ్డ పనులు, పాప పనులు చేయిస్తే మరి వాడు ఎవడవుతాడు, వాడు శత్రువు. వాడు నిజంగా మిత్రుడు కాదు. మిత్రుడైతే ఏం చేస్తాడు, మనం ఏదైనా చెడు పని చేస్తే మంచి మాటలు చెప్తాడు. వీడు మంచి పని చేస్తామంటే మన చెడు వైపుకు నడిపిస్తూ ఉంటాడు. అందుకని శత్రువు. పైగా ఈ కామం బయట శత్రువు కాదు, లోపల శత్రువు. బయట శత్రువు కనుకైతే ఎక్కడ దెబ్బకొట్టాలని అర్థం అవుద్ది, లోపల శత్రువుని ఎట్లా దెబ్బకొట్టాలనేది చాలా కష్టం. లోపలే ఉండి జీవుణ్ణి బానిసగా చేసుకునేటువంటి శత్రువు ఈ కామం. కనుక దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలా అనేటువంటిది. మరి ఏం చేస్తుంది ఈ కామం అనేటువంటి శత్రువు? రజోగుణం నుంచి పుట్టినటువంటి ఈ కామం అనేటువంటి శత్రువు ఏ ప్రకారంగా మన చేత పాపాలు జయిస్తుంది అనే విషయాన్ని మనకి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 38వ శ్లోకం చూడండి. ఏ ప్రకారంగా ధూమం చేత అంటే పొగ చేత వహినిహి అగ్ని అప్రియతే కప్పబడుతున్నదో, ఏ ప్రకారంగా పొగ చేత అగ్ని కప్పబడుతున్నదో, యథా ఏ ప్రకారంగా మలేన దుమ్ము చేత అదర్శహ అద్దం అవ్రీయతే కప్పబడుతున్నదో, ఏ ప్రకారంగా దుమ్ము అద్దాన్ని కప్పేస్తా ఉన్నదో, యథా ఏ ప్రకారంగా ఉల్బేన మావి చేత అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు చుట్టూ ఉండేటువంటి మావి, మావి చేత గర్భ ఆవృత గర్భాన్ని కప్పివేస్తూ ఉంటుందో, తథా ఆ ప్రకారంగా తేన ఈ కామం చేత ఇదం ఆవృత ఆవృతం ఇదం ఆవృతం అంటే కామం చేత ఈ జ్ఞానం కప్పబడతా ఉంది. అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కప్పివేస్తున్నది కామమే. ఏం చేస్తున్నదయ్యా ఈ కామం అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కప్పేసి మనల్ని అజ్ఞానిగా మారుస్తుంది. మనలో ఉన్నటువంటి తెలివిని కప్పేసి మనని తెలివి తక్కువని చేస్తూ ఉంది. మరి అటువంటి కామాన్ని మనం మరి ఎంత జాగ్రత్తగా విడగొట్టాలి, దాన్ని బయటికి పంపాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఏం చెప్పారు, ఏ ప్రకారంగా కామం అనేటువంటిది జ్ఞానాన్ని కప్పివేస్తున్నదో మూడు ఉదాహరణలు చెప్పారు. ఏమని చెప్పారు, పొగ చేత అగ్ని కప్పబడినట్లుగా, దుమ్ము చేత అద్దం కప్పబడినట్లుగా, మావి చేత గర్భం కప్పబడినట్లుగా ఈ కామం అనేటువంటిది జ్ఞానాన్ని కప్పివేస్తుంది, జ్ఞానం కామం చేత కప్పబడుతున్నది అని చెప్పారు. మనిషి తనకి ఇష్టం లేకపోయినా కూడా ఎవరో బలవంతంగా ముందుకి నెట్టినట్లు పాపాలు చేయిస్తున్నట్లుగా ఎందుకని మనకి ఇలా ఉంటున్నది అంటే కామం వల్లనే అని భగవానుడు చెప్పాడు ఇంతకుముందు శ్లోకంలో. ఆ కామం ఎట్లా చేయిస్తున్నది మన చేత పాపాలని, అది కూడా మనం తెలుసుకోవాలి. మన చేత పాపాలు చేయిస్తున్నది ఎలా చేయిస్తున్నది, ఎలా చేయిస్తుంది అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కప్పేసి చేయిస్తాం. మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి తెలివిని, మనలో ఉన్నటువంటి వివేకాన్ని ఈ కామం అనేటువంటిది కప్పేస్తా ఉంది. కప్పేసి మన చేత పాపాలు చేయిస్తా ఉంది. కాబట్టి జ్ఞానాన్ని కప్పినటువంటి ఆ కామాన్ని మనం తొలగించుకోవాలి. జ్ఞానాన్ని కప్పింది కదా కామం, దాన్ని కాస్త మనం తొలగించుకోవాలా. అలా తొలగించుకోవడానికి ముందు ఈ కామం అనేటువంటిది మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎలా కప్పి ఉంచిందో ఇక్కడ మూడు ఉదాహరణలు చెబుతున్నారు. ఏమిటా మూడు ఉదాహరణలు, పొగ చేత అగ్ని కప్పబడినట్లుగా, అంటే మంట కనుక ముందు వస్తే కాస్త ముందు పొగ వస్తుంది, అదే పొగ చేత అగ్ని కప్పబడినట్లుగా, దుమ్ము చేత అద్దం కప్పబడినట్లుగా, అద్దం మీద దుమ్ము పడితే మన మొహం కూడా కనపడదు, మావి చేత గర్భంలో ఉన్నటువంటి శిశువు కప్పబడినట్లుగా అని మూడు ఉదాహరణలు చెప్పారు. మనకి ఇక్కడే అనుమానం, మూడెందుకు చెప్పారండి అని. ఎందుకు చెప్పింది ఇప్పుడు ఆ శ్లోకంలో లేదు, కానీ మూడు చెప్పారు. కానీ ఏదో ఒక ఉద్దేశం ఉండాలిగా, అలా ఆలోచించినప్పుడే మనకు ఆ కారణం తెలుస్తుంది. లేకపోతే ఆ మూడు ఉదాహరణలు కూడా ఓ ఇందుకోసం చెప్పారు అంటే ఒకటి అర్థం కాదు ఒకటని అర్థం అవుద్దని చెప్పారులే అని మనం అనుకుంటాం. కానీ నిజం ఏమిటంటే లోకంలో మూడు గుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. లోకంలో మానవులు సత్వగుణం సంపన్నులు ఉన్నారు, రజోగుణ సంపన్నులు ఉన్నారు, తమో గుణం బాగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మూడు రకాల గుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ మూడు రకాల వాళ్ళ కోసం ఇక్కడ మూడు రకాలైనటువంటివి చెప్పారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎట్లా అర్థమవుతుందండి, లోతుకి వెళ్ళాలి. ఆ ఉదాహరణల యొక్క లోతుకి వెళ్తే కానీ మనకు అర్థం కాదు. ఈ ఉపమానాలని మనం లోతుగా అర్థం చేసుకుంటే వాళ్ళ వాళ్ళ జ్ఞానాన్ని కప్పినటువంటి ఈ కామం ఎలా తొలగించుకోవచ్చో మనకి తెలుస్తుంది. మొట్టమొదటిది ఏమిటి, పొగ చేత అగ్ని లేదా పొగ చేత నిప్పు. సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు, సత్వగుణంలో బాగా సత్వగుణంలో ఉన్నటువంటి వాడు, వాడిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా కామం కప్పేస్తూ ఉంటుంది. ఎట్లా, పొగ నిప్పుని కప్పేసినట్లుగా కప్పేస్తుంది. అయితే పొగ మొదట్లో నిప్పుని కప్పేస్తుంది. మనం కట్టెలు కానీ పొట్టిపోయి కానీ మరి ఇట్లాంటి ఏమైనా వెలిగించామనుకోండి, ముందు పొగ వస్తుంది, అంటే అగ్నితో పాటుగా పొగ వస్తుంది. ఆ పొగలో ఈ అగ్ని సరిగ్గా కనపడదు. మరి అయితే ఆ తర్వాత ఏమవుతుంది, క్రమక్రమంగా అగ్ని బాగా రాజుకొని బాగా మండుతూ ఉంటే ఇక పొగ ఉండదు. పొగ నిప్పుని మొదట్లో కప్పినప్పటికీ కూడా నిప్పు రాజుకుంటున్న కొద్దీ పొగ దానంతదే తగ్గిపోతూ ఉంటుంది, నిప్పు బాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే పొగని తీసేయటానికి మనం ఏం ప్రయత్నం చేయక్కర్లా, పొగని తీసేయటానికి మనం ఏ ప్రయత్నం అక్కర్లా, నిప్పు బాగా రాజుకుంటా ఉంటే చాలు. నిప్పు రాజుకుంటా ఉంటే దానంతా అదే పొగ కాస్త తొలగిపోతుంది. అదేవిధంగా సత్వగుణ సంపన్నుడైనటువంటి వాడు, అంటే సత్వగుణంలో ఉన్నటువంటి వాడు కామాన్ని తొలగించుకోవటానికి చేయక్కర్లా, ఎందుకని ఏ ప్రయత్నం చేయక్కర్లేదు అని అంటే, సత్వగుణంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? సత్వగుణంలో ఉన్నటువంటి వాడు దైవ కార్యాలు చేస్తాడు, లేదా శాస్త్రాన్ని వింటాడు, మననం చేస్తాడు, నిధిధ్యాసం చేస్తాడు, జపమో ధ్యానమో మొదలైనటువంటి సాధనలు చేస్తాడు. ఇలా సాధనలు చేస్తూ 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 ఉండేటువంటి సత్వగుణంలో ఉన్నవాడు ఆ కామం దాని ద్వారా జరిగిపోతుంది. అందుకని సత్వగుణ సంపన్నుడైనటువంటి వాడు ఏ ప్రయత్నం చెయ్యకుండా అతన్ని ఆవరించినటువంటి కామం, అతని జ్ఞానాన్ని ఆవరించినటువంటి కామం దానంతరదే తొలగిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఇక్కడ ఒకచేత అగ్ని కప్పబడి ఉన్నది అనేటువంటి ఉదాహరణని మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. మరి కాబట్టి సత్వగుణ సంపన్నుడు ఏమి ప్రయత్నం చేయక్కర్లా, తనంతటి తానుగానే అతడిలో కామం అదృశ్యమైపోతుంది. నువ్వు సత్వగుణ సంపన్నుడు అయి ఉంటే చాలు. ఇక రెండవ ఉదాహరణ ఏం చెప్పారు? దుమ్ము చేత అద్దం, దుమ్ము చేత అద్దం కప్పబడినట్లుగా జ్ఞానం కామం చేత కప్పబడి ఉన్నది అని. ఎవరికిది? ఇది రజోగుణ ప్రధానుడైనటువంటి వాడు. రజోగుణ ప్రధానుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? కాసేపు ఊరికినే కూర్చోలేడు, కదలకుండా కూర్చోలేడు, భగవంతుని గురించి తలుచుకోలేడు. శాస్త్రాలు వినవయ్యారంటే నాకు శాస్త్రాలు గిస్త్రాలు వద్దులే అంటాడు. కాబట్టి అతనికి ఏదో ఒక పని చేయాలి, అతనికి ఏదో ఒక ఫలితం కావాలి. కాబట్టి ఆ ఫలితం కోసం పని చేస్తూ ఉంటాడు. కాబట్టి అతడు ఎప్పుడు కూడా పనుల్లో నిమగ్నమై ఉంటాడు. అలా నిమగ్నమై ఉంటాడు కనుక అద్దం మీద దుమ్ము పడ్డప్పుడు దుమ్ము దానంతరదే ఎప్పటికైనా తొలగిపోద్దా? ఇందాక పొగ దానంతరదే తొలగిపోయింది, కానీ అద్దం మీద ఉన్నటువంటి దుమ్ము ఎంతకాలం అద్దం మీద దుమ్ము ఉన్నా ఇంకా ఇంకా పెరుగుద్ది, కానీ అది పోదు. మన మొహం చూసుకోవటానికి వీలు లేదు. కానీ ఒక బట్ట తీసుకొచ్చి దాంతో కనుక అద్దాన్ని కనుక జాగ్రత్తగా తుడిస్తే అప్పుడు దుమ్ము కాస్త పోతుంది. అంటే కొద్దిగా ప్రయత్నం చేయాలి. అంటే రెండో ఉదాహరణలో అద్దం మీద ఉన్నటువంటి దుమ్ము పోవటానికి ప్రయత్నం చేయాలి. అంటే రజోగుణంలో ఉన్నటువంటి వాడు ప్రయత్నిస్తేనే ఈ కామం అనేటువంటి తొలగిపోద్ది, లేకపోతే కామం అతన్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి ఈ కామం అనేటువంటిది జ్ఞానాన్ని కప్పేస్తుంది, దాన్ని పోగొట్టాలి అంటే ప్రయత్నం చేయాలి అని. కాబట్టి ప్రయత్నం, రజోగుణ ప్రవృత్తిలో ఉన్నటువంటి వాడు ప్రయత్నం అనేటువంటిది తప్పకుండా చేయాలి. ఈ విషయాన్ని చెప్పడం కోసమే ఈ రెండో ఉదాహరణ చెప్పారు. ఇక మూడవ ఉదాహరణ, మావి చేత శిశువు కప్పబడినట్లు అని. మరి ఇదెవరికండి? ఇదెవరికంటే తమో గుణంలో ఉన్నటువంటి వాడు. తమో గుణంలో ఉన్నటువంటి వాడి యొక్క లక్షణం సోమర్థనం, ఏ పని చేయడు, ఎవరిన పెడితే తినాలనుకుంటాడు, అంతేగాని వాడంత వాడు ఏ పని చేయడు. తమో గుణంలో అంటే సోమరిపోతులో గొప్ప సోమరిపోతుకు ప్రైజ్ ఇవ్వాలి, బహుమతి ఇవ్వాలనుకున్నా అంట ఆ దేశపు రాజుగారు. సరే అంతా కూడా మంత్రులు వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు, ఎవడున్నారో అలాంటి వాడు. ఒక చోట ఎవరో ఇద్దరు ఓ చెట్టు కింద పడుకున్నారు. చెట్టు కింద పడుకుంటే ఆ పైనుంచి ఓ పండు రాలుతా ఉంది, అంటే చిన్న చిన్న పళ్ళు రాలి పైన పడతా ఉన్నాయి, అది కంటి మీద పడతా ఉన్నాయి. వాడి కన్ను మూసుకోవాలంటే సోమర్తనం, కానీ అది కనుక పడితే కళ్ళు పోతాయేమో. మరి ఎట్లా? కానీ కన్ను పోతే పోయింది కానీ నేను మాత్రం కన్ను మూయను అన్నాడు. వాడు కన్ను మూయకుంటే ఉన్నాడు. ఏమిట్రా అని పక్క వాళ్ళు అడిగితే ఆ ఎవరు మోస్తారు పో అన్నాడు. సరే ఇంకొకడు ఉన్నాడు, వాడు పడుకోనుంటే పక్కన ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క వచ్చి అది కాస్త ఉత్తుపోస్తా ఉంది వాడి మీద. పోతా ఉంటే పక్క తిరగాలి కదా, ఆహా ఎవరు తిరుగుతారు లేకపో అనుకో. అంటే ఒకడికంటే ఒకడు గొప్ప సోమరు అన్నమాట. నీకంటే గొప్ప చవటాయన్ నేననే సినిమాలో పాట ఉంది, అంటే నీకంటే గొప్ప సోమరునని అనుకున్నారట. అందుకని అదిగో వీళ్ళు చాలా బ్రహ్మాండమైనటువంటి సోమరులను తీసుకెళ్ళి వాళ్ళకి బహుమతులు ఇచ్చారు. అందుకని ఈ సోమరైనటువంటి వాడు ఏమంటారంటే ఏ పని చేయడు. అయ్యా నీ జ్ఞానాన్ని కామం కట్టేసింది అంటే పోయా కట్టితే కట్టు, ఆ మాట అంటానికి కూడా వాడికి ఓపిక ఉండదు, ఎందుకు అనవసరంగా అనాలా అనుకుంటాడు. అందుకని అదిగో అలాంటి వాడు సోమరి. అందుకని వాడికి వాడి కామం అనేటువంటిది ఎప్పటికీ కూడా తొలగిపోదు. వాడి జ్ఞానాన్ని కప్పినటువంటి కామం ఎప్పటికీ తొలగిపోదు. అందుకని ఇక్కడ ఉదాహరణ చెప్పారు, మావి చేత శిశువుని, శిశువుని మావి కప్పుకుంటుంది గర్భంలో, కానీ దాన్ని తొలగించడం ఎవరికి సాధ్యం కాదు. ఎట్లా తొలగిస్తారు? లోపల కదా ఉంది, లోపల శిశువుని కప్పు ఉంది. మరి ఎప్పటిదాకా? 9 మాసాలు పూర్తయి ఆ గర్భంలో నుంచి శిశువు బయటకు వస్తే అప్పుడు తొలగించడానికి వీలుంది. అంతే తప్ప ఏ ప్రయత్నం చేయడానికి వీల్లేదు. అందుకనే తమోగుణ సంపన్నుడైనటువంటి వాడు ఎప్పటికీ కూడా ఏ ప్రయత్నము చేయలేడు అనేటువంటి విషయాన్ని తెలియజేయటానికి ఇక్కడ మావి చేత శిశువు అనేటువంటి ఉదాహరణ చెప్పారు. అంటే ఏ ప్రయత్నం చేయకుండానే అతని యొక్క జ్ఞానాన్ని కప్పిన కామం తొలగిపోద్ది సత్వగుణ సంపన్నుడికి. కొంత ప్రయత్నం చేసినట్లయితే రజోగుణ సంపన్నుడికి తొలగిపోద్ది. ఏ ప్రయత్నము చెయ్యలేడు తమోగుణ సంపన్నుడైనటువంటి వాడు, అటువంటి వాడికి వాడి జ్ఞానం పూర్తిగా కామం చేత కప్పబడే ఉంటుంది. అంటే ఈ జన్మకి వాడికి ఉద్ధారకం లేదు అనేటువంటి విషయం. కాబట్టి ప్రయత్నం ద్వారా తొలగేది కాదు మావి, పరిపక్వ దశ రావాల. అందుకని తమోగుణంలో ఉన్నటువంటి వాడికి కూడా అటువంటి పరిపక్వ దశ రావాల. అంటే కొన్ని వందల జన్మలో, వేల జన్మలో ఇంకా జరిగిపోవాల. అలా జరిగిపోతే కానీ వాడికి ఎప్పటికో మళ్ళీ కాస్త ఈ తమోగుణం పోయేటువంటి లక్షణం అనేటువంటిది వస్తుంది అని. అందువల్ల తమోగుణ సంపన్నుడు అప్పటిదాకా ఆగాల్సిందే. ఈ విషయాన్ని తెలియజేయటం కోసం 3 ఉపమానాలు. 3 ఉపమానాలు ఎందుకు ఇచ్చారో శ్లోకంలో చెప్పలా, కానీ 3 ఉపమానాలు ఎందుకు ఇచ్చారో మనం ఆలోచించాల. ఆ 3 ఉపమానాల్లో ఉన్నటువంటి తేడా ఏమిటో, అన్నీ కూడా కప్పేయటమే కానీ తొలగించడానికి మాత్రం తేడాలు ఉన్నాయి. అదిగో దాన్ని బట్టి ఏ గుణం ఉన్నటువంటి వాడికి ఏ ఉపమానాన్ని చెప్పారు అని మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మానవులందరిలోనూ జ్ఞానం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ఆంతర్యం ఉంది. ప్రతి మానవుడిలోనూ ఉన్నటువంటి జ్ఞానాన్ని కామం కప్పింది అని అంటే ప్రతి మానవుడిలో జ్ఞానం ఉంది. తెలివి గలవాళ్ళలో ఉంది, తెలివి తక్కువ వాళ్ళలో ఉంది, సోమరిపోతులో ఉంది, కర్మల యందు ఆసక్తి కలిగినటువంటి వాడిలో ఉంది. ఇప్పుడు కర్మల యందు ఆసక్తి కలిగినటువంటి వాడు ఉన్నాడు, సత్వగుణ సంపన్నుడైనటువంటి వాడు ఉన్నాడు. సత్వగుణ సంపన్నుడైనటువంటి వాడు ఈ జ్ఞానాన్ని వింటున్నాడు, ఈ జ్ఞానాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని శ్రవణం చేస్తున్నాడు. శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసన చేసి మోక్షాన్ని అందుకోవటానికి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చిందని సత్వగుణ సంపన్నుడు అనుకుంటాడు. కానీ వాడు నిజంగా సత్వగుణ సంపన్నుడు కాక, ఏదో ఆ కాసేపు సత్వగుణం ఎట్లా వచ్చింది కానీ రజోగుణ ప్రబలంగా ఉన్నటువంటి వాడు కనుకైతే వాడేం చేస్తాడు, ఈ వింటా వింటా ఉన్నటువంటి దాన్ని కాస్త మానేసి ఇంకా ఏ పనులు చేయటం కోసమో పోతా ఉంటాడు, ఏదో ఒక వ్యవహారం కోసం పోతా ఉంటాడు. ఆ వ్యవహారం ఉపయోగపడకపోయినా పర్వాలా, కానీ దానికోసం పరిగెడతా ఉంటాడు. అందుకని సత్వగుణంలో ఉన్నటువంటి వాడు ఆ సత్వగుణ కర్మలనే చేస్తూ ఉండాలా, అప్పుడు వాడికి ఈ అజ్ఞానం ఈ తొలగిపోద్ది. అంటే జ్ఞానాన్ని కప్పినటువంటి కామం తొలగిపోద్ది. ఈ రజోగుణంలో ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా ప్రయత్నం చేయాల, ప్రయత్నం చేయకపోతే తొలగదు. తమో గుణంలో ఉన్నటువంటి వాడు పాపం ఏ ప్రయత్నం చేయక్కర్లా, వాడు చెయ్యడు, చెయ్యాలని తెలియదు, ఏమి చేసినా వాడికి ఆ కామం తొలగదు. ఇది మరి కామాన్ని తొలగించుకుంటేనే జ్ఞానం ప్రకాశిస్తుంది. మరి జ్ఞానం అనేటువంటిది తమో గుణంలో ఉన్నటువంటి వాడికి కూడా జ్ఞానం ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి వ్యక్తిలో కూడా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఎవరికి ఎంత కప్పేసిందో దాన్ని బట్టి వాడు తెలివితేటలు బయటపడతాం. కొంతమంది ఏమంటారు, ఏమిటోనండి నేను వింటున్నాను కానీ నాకు అర్థం కావట్లేదండి. ఎందుకని అర్థం కావట్లేదు? వాడి జ్ఞానాన్ని ఈ కామం కొంత కప్పేసింది. ఇప్పుడు వింటున్నంత మాత్రాన మనకు కోరికలు లేకుండా పోయినాయా? ఉన్నాయి కదా. ఆ కోరికలు ఎక్కువగా ఉన్నటువంటి వాడికి ఏమో అసలేం అర్థం కాదు. మధ్యస్థంగా ఉన్నటువంటి వాడికి కొద్ది కొద్దిగా అర్థమవుతా ఉంటుంది. ఆ కోరికలు బాగా తక్కువగా ఉన్నటువంటి వాడు బాగా వినగలుగుతాడు. అసలు లేనటువంటి వాడు చక్కగా అర్థమవుతుంది, ఏకసంతాగ్రహిలాగా వినగలుగుతాడు. అందువల్ల మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కప్పివేసినటువంటి కామాన్ని తొలగించుకోవటానికి మనం ఏ గుణంలో ఉన్నామో ఆ గుణాన్ని బట్టి మనం ప్రయత్నం చేయాలని చెప్పడానికే ఇక్కడ మూడు రకాలైనటువంటి ఉదాహరణలు చెప్పడం జరిగింది. కాబట్టి సత్వగుణ సంపన్నుడేమో తాను ఉన్నటువంటి ఆత్మజ్ఞానంలో అలా ఉండిపోవాల, ఆత్మవిచారంలో శ్రవణం అన్న నిధిధ్యాసంలో ఆత్మవిచారంలో ఉండాల, అప్పుడు తొలగిపోద్ది. రజోగుణ సంపన్నుడు ప్రయత్నంతో తొలగించుకోవాల, అంటే అతడు భగవత్ సంబంధమైనటువంటి కర్మలు చేస్తూ శ్రవణ మన్నాల్లోకి ప్రవేశించి ఆ ప్రకారంగా తొలగించుకోవాలి. ఇక తమోగుణ సంపన్నుడు ఏం చేసినా ప్రయోజనం లేదు, ఏం చేసినా వాడికి తొలగదు, ఏవి చెయ్యడు చెయ్యలేడు, అందుకని వాడు మాత్రం అదిగో అలాంటి పరిస్థితి వచ్చేటువంటి జన్మ వచ్చిందాకా వాడు ఆగాల్సిందే. కాబట్టి ఈ మూడు ఉదాహరణలలోనూ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే భావభేదం కనిపిస్తుంది, ఒక భావ సారూప్యత ఉంది, భావభేదం ఉంది అది చెప్పుకున్నాం మనం. ఇప్పుడు భావ సారూప్యత అంటే ఒకే రకమైనటువంటి భావం ఉంది. ఏమిటది? అగ్నిని పొగగప్పినా అద్దాన్ని దుమ్ము గప్పినా శిశువుని మావి గప్పినా అగ్ని యొక్క అద్దము యొక్క శిశువు యొక్క రూపాలు మారవు. ఇది ఏకత్వం. అంటే పొగ అగ్నిని గప్పించింది అనుకోండి, అగ్నిలో ఏ మార్పు లేదు. మరి దుమ్ము అద్దాన్ని గప్పింది అనుకోండి, దాన్ని తుడిచేస్తే అద్దం మామూలు ఎప్పుడు మాదిరిగానే యథాప్రకారం ఉంటుంది, ఏమి మార్పు రాదు. అలాగనే శిశువుని మావి గప్పింది అనుకోండి, శిశువు బయటకు వచ్చిన తర్వాత మావి తీసేస్తారు, శిశువుకి మాత్రం ఏ ఇబ్బంది లేదు. అదేవిధంగా మన జ్ఞానాన్ని కామం గప్పింది కదూ, ఆ కామాన్ని ఎట్లా తొలగించినా సరే మన జ్ఞానానికి మాత్రం ఢోకా లేదు. కాబట్టి జ్ఞానంలో మనకి ఏ మార్పు ఉండదు అనేటువంటి విషయం కూడా మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాలా. కనుక రజోగుణ సంపన్నులైనటువంటి వాళ్ళు ప్రయత్నించి వాళ్ళలో ఉన్నటువంటి కామాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలా. మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను, రజోగుణ సంపన్నులే ఎక్కువగా ఉంటారు, అందువల్ల వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ కామం అనేటువంటి గుణాన్ని అంటే జ్ఞానాన్ని కప్పినటువంటి కామాన్ని తొలగించుకోవాలని అంటే వాళ్ళు దైవ కార్యాల్లో నిమగ్నం కావాలి, శ్రవణ మనన నిధిధ్యాసనలో ఉండాలి, ధ్యాన సాధనలో ఉండాలి, జప సాధనలో ఉండాలి. ఏ రకమైనటువంటి సాధనలోనైనా స్థిరంగా నిలబడితే ఆ జ్ఞానాన్ని గట్టిన కామం తొలగిపోద్ది. ఈ కామం యొక్క స్వరూప స్వభావాలు ఏంటి అనే విషయాన్ని మనకి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 39వ శ్లోకంలో దాన్ని మనం రేపు చెప్పుకుందాం.